మా అందరికీ స్వాతంత్రం తీసుకొచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ, వారికి బడుగు బలహీన వర్గాల వారి కోసం నిరంతరం శ్రమించినటువంటి రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, మహాత్మా జ్యోతిరావు ఫులే ఆ మహానుభావుడికి, సమాజం కోసం పాడుపడిన ఆ మహానుభావుడికి వారందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి ఆశీస్సులు మాకు కావాలని, వారు అడుగు చేయడంలో ముందుకు వెళ్తున్న మాకు వారు మానసిక స్థైర్యాన్ని ఇస్తారని, ఆశీస్సులు అందజేస్తారని నేను కోరుకుంటూ ఈ రోజున చిరంజీవికి ప్రజల కష్టాలు ఏమి తెలుసు, వాళ్ళ కన్నీళ్లు ఏమి తెలుసు, వాళ్ళ బాధలు ఏమి తెలుసు, సినిమా ప్రపంచంలో ఉండి గ్లామర్ ప్రపంచంలో ఉంటూ సుఖమైన జీవితం అనుభవిస్తున్నాడు అని అనేవాళ్ళకి, ఈ రాజకీయాలు తనకేమి తెలుసు అనేవాళ్ళకి ఒక్కసారి ఈ 30 సంవత్సరాలుగా అందరూ చూస్తున్నది నాణానికి ఒకవైపే ఉన్నటువంటి చిరంజీవిని, నాణానికి అటుపక్క ఉన్న చిరంజీవి ఎవరికీ తెలియదు. నేను కూడా తెలియజేసుకునే అవకాశం ఎప్పుడు నేను కూడా తీసుకోలేదు. ఈ రోజున నా గతం గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశంగా నేను తీసుకుంటున్నాను. ఇది చెప్పడానికి ముందు ఒక క్షణం నా అభిమానులతోటి పర్సనల్ గా ఒక విషయం చెప్పాలి. ఉత్సాహానికి ఎంత మారుపేరో యువశక్తి వాళ్ళు అభిమానులు, అలాగే క్రమశిక్షణకు కూడా అంతే అన్నది మీరు నిరూపించాలి. ఇటు పక్కనటువంటి నా అభిమానులు దయచేసి కిందకి దిగకపోతే అక్కడ ఏదైనా అవాంతరం జరిగితే అది మన మీదకి వస్తుంది. మీరు దిగి మనం ఎంత క్రమశిక్షణో చూపించాల్సిన మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కమా తొందరది గారు, థ్యాంక్ యూ ప్రూవ్ చేశారు అక్కడ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా గతం గురించి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, ఈ చిరంజీవి ఒక సాదా సీదా ఒక చిరు ఉద్యోగి కొడుకుని ఈనాడు మీరు పెంచి పోషించిన చిరంజీవిని అయ్యాను. నానా ఉద్యోగరీత్యా ఒక పోలీస్ కానిస్టేబుల్, అమ్మా నాన్నలు, అమ్మకి 15-16 ఏళ్ల వయసులో పుట్టినటువంటి బిడ్డని, ఇంటికి పెద్ద కొడుకుని, అమ్మ ఆడుకునే వయసులో నన్ను కంది, అమ్మకి ఒక బాయ్నైనా ఆడుకునే టాయిన్ అయినా సరే నేనే అయ్యాను. ఆ చిన్న వయసులో అమ్మకి సరదాగా అల్లరి చేసే పసిపిల్లవాడినైనా, అమ్మకి చేయుతూ ఇచ్చే పని పిల్లవాడినైనా సరే నేనే ఈ అమ్మ దగ్గర పెరిగాను. నేను సాదా సీదా దిగువ తరగతి ఒక లో మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని, అలాగే నా పుట్టుక ఆరంభమైంది. 3 ఏళ్ల వయసులో అమ్మ నిడదవోల్లో కాలువ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఒక పక్క నన్ను ఎత్తుకుని మరో పక్క పిండ సంకనెట్టుకుని ఆ వెళుతూ కష్టపడిన మైలు నడిచి కష్టపడిన క్షణమే నాకు ఇంకా నా దృష్టిలో ఉంది, మర్చిపోలేదు ఆ సంఘటన. అక్కడి నుంచి పుల్లలు అరటి నుంచి పుల్లలు తేవాలన్నా, కిరాణా కొట్టు నుంచి పచారీ వస్తువులు తీసుకురావాలన్నా పెద్ద కొడుకుగా చిన్న వయసులో నేనే వెళ్ళేవాడిని. ఆ తెచ్చిన వస్తువులు రిక్షాలో తీసుకొస్తే దానికి సరిపడా డబ్బులు లేవు కాబట్టి రెండు భుజాలు బరువెక్కేలా వాటిని భుజానికి బేలాలు తీసుకుని వస్తుండేవాడిని. ఆ వస్తువుల బరువు ఇంకా నా భుజాలని, ఆ అనుభూతి ఇంకా నాకు అలాగే ఉంది. అనుభవం పుల్లలాంటి నుంచి పుల్లలు ఒకేసారిగా రిక్షాలు తీసుకొస్తే జబ్బులు సరిపడవని ఈ చేతుల్లో ఇలాగ మోసుకుని రెండు సఫాలుగా వచ్చేవాడిని. ఆ బరువు కొన్ని ఇంకా ఫీల్ అవుతున్నాను. అవే పుల్లలు వర్షాకాలంలో తడిచిపోతే బిడ్డకి భర్తకి సమయానికి అన్నం వండి పెట్టాలని ఆ పుల్లలు నిప్పు రాజుకోలేక అవి రాజుకోవడానికి పొగ గొట్టంతో అమ్మ ఊది ఊది గుండెలు అవిసిపోయేలాగా కళ్ళు తిరిగేలాగా అమ్మ పడ్డ కష్టం చిన్నప్పటి నుంచి నేను చూశాను. ఆ తర్వాత నాన్నకి ట్రాన్స్ఫర్స్ మీద అక్కడి నుంచి ఒక్కొక్క ఊరు బదిలీ అవుతూ వెళుతూ ఎప్పుడైనా నాన్నకి ఒంట్లో బాగుండగా కొన్ని నెలల నెలపాటు లీవ్ పెడితే ఆ నెల జీతం రాకపోతే ఆ నెల అప్పు దొరకకపోతే ఇంట్లో తిండి తింటానికి ఎంత కష్టపడేవాడమో ఆ ఆకలి పాత్ర నాకు మాత్రమే తెలుసు. ఆ క్షణాల్లో అమ్మ అనేది మనకు అప్పు దొరికేంత వరకు ఎక్కడ ఆ ట్రంక్ పెట్టిలో డబ్బులు చిల్ల డబ్బులు మిగిలిపోయి చూడరా అంటే బట్టలన్నీ దులిపి అడుగున్న న్యూస్ పేపర్ తీసి ఆ తర్వాత ఆ తుప్పు పట్టిన బాక్స్లో నుంచి తీస్తే కొంత చిల్లర ఉంది. ఆ చిల్లరతోటి రెండు మూడు రోజులు కావాల్సినటువంటి బియ్యం కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి ఇవన్నీ కొనుక్కొని తిన్న రోజులు ఇంకా నేను మర్చిపోలేదు. మొదలూరు లాంటి పల్లెటూరులో పుట్టాము. అక్కడ నాన్న కొంచెం బెటర్ అయిన తర్వాత ఎంతో కొంత పొలం కొద్ది పొలం తీసుకున్నారు. ఆ పొలంలో హాలిడేస్ వెళ్ళినప్పుడు అక్కడ నిక్కరేసుకుని ఆ పొలంలో దిగి ఆ బురదలో దిగి కుప్ప నూర్చేవాడిని, కలుపు తీసేవాడిని, నారు పోసేవాడిని, అప్పుడప్పుడు ఆ ధాన్యాన్ని బళ్ళకెక్కించుకుని రైస్ మిల్ దాకా తోలికెళ్ళేవాడిని. హడీ పప్ప హడీ పప్ప అంటూ ఆ అనుభవం కూడా నాకు ఉంది. అదే మొగల్తూరులో నాన్నకి ఎక్కడో దూర ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వెళ్ళడానికి ఇష్టం లేక లీవ్ పెట్టిన క్షణాల్లో సరే మన పంట ఉంది కదా దాంతో మనం అడ్జస్ట్ అవుదాం అని చెప్పి నెల రెండు నెల పాటు ఆయన లీవ్ పెట్టినప్పుడు సరిగ్గా 69లో ఆ ప్రాంతంలో తుఫాను వచ్చింది. నోటికొచ్చిన పంట అంతా చేజారిపోయింది. చేతిలో డబ్బులు లేవు. తుఫానికి ఇల్లంతా పెంకులు లేచిపోయి ఒకే ఒక రూము మిగిలింది. ఐదారు మంది కలిసి అదే రూమ్లో తలదాచుకునేవాళ్ళం. బట్టలు తడిచిపోయాయి. చలి, వండుకోవడానికి తినడానికి ఇంట్లో బియ్యం కూడా లేనప్పుడు అక్కడ కుండలో లక్ష్మీ చారుతోటి అంటే పులి అన్నం అంటాం తరణి అది దానితోటి ఆ మూడు రోజులు గడుపుకుని ఆ సజ్జనంతో కడుపు నింపుకున్నాం. గంజి నీళ్ళతోనే కడుపు నింపుకున్నాను. ఆ తర్వాత కాలేజీలో ఒంగోలు శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసినప్పుడు 10th క్లాస్ నిక్కర్లతోనే వెళ్లాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రెండు ప్యాంట్లు కొనడానికి ప్రయత్నిస్తే ఆ నెల బడ్జెట్ తగ్గుతుందని చెప్పేసి అమ్మ పోస్ట్పోన్ చేస్తూ వచ్చేది. సిగ్గుతో అలాగే వెళ్ళేవాడిని కానీ ఎందుకు చెప్పేవాడిని కాదు. ఆ తర్వాత బతిమాలితే రెండు ప్యాంట్లు, రెండో సంవత్సరం రెండు ప్యాంట్లు అలాగే గడిపాను. ఆ రకమైనటువంటి జీవిత అనుభవం నాకుంది. నేను ఇవన్నీ చెప్పడానికి కారణం జీవితంలో ప్రతి కోణం నుంచి ప్రతి దశ నుంచి ప్రతి ఇది నాకు తెలుసు. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళినప్పుడు 200-300 ఖర్చు అయ్యేది నెలకి, కానీ కేవలం 125 రూపాయలు మాత్రమే తెప్పించుకుని దాంతో ఒక పూట తిని రెండో పూట తిని అరటిపండుతో గడిపేవాడిని. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అతి జాగ్రత్తతోటి అమ్మ వాళ్ళు కూడా కష్టం అవుతుంది ఎక్కువ తెచ్చుకుంటే అని అతి అలాగే నేను వేసిన క్యారెక్టర్స్ కూడాను నన్ను నా గతాన్ని ప్రజల్లో ఉండే బడుగు బలహీన వర్గాల వారిని ప్రతి క్షణం గుర్తు చేసే పాత్రలే వేశాను. సమాజానికి దూరమైన పాత్రలు వెయ్యలేదు, ఫిక్షన్ పాత్రలు వెయ్యలేదు, అభూత కల్పన పాత్రలు వెయ్యలేదు. నేను మొట్టమొదటిసారిగా వేసింది ఒక దళిత యువకుడి పాత్ర ప్రాణం ఖరీదులో. స్వయం కృషిలో చెప్పులు కుట్టుకునే వాడి పాత్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే పాత్ర. ఒక గిరిజన ఐఏఎస్ అధికారిగా కొండబీటి దొంగలో ఆ పాత్ర వేశాను. సో గిరిజన ప్రాబ్లం తెలుసుకునే పాత్ర. ఇలాగా ప్రతి రిక్షావాడుగా, ఆటో వాలాగా, ఎడ్ల బండి తోలేవాడుగా, గుర్ర బండి తోలేవాడుగా ఆలయ శిఖరంలో ఇలాగా ప్రతి పాత్ర నన్ను జన సామాన్యం నుంచి నన్ను దూరం చేయలేదు. ప్రతి క్షణం ప్రతి పాత్ర ఏదో ఒక అనుభవం నాకు నేర్పుతానే ఉంది, నాకు బాధ్యత తెలియజేస్తానే ఉంది. మీ ప్రేమ, మీరు చూపించే అభిమానం కూడా మరీ మరీ నాకు ఆ బాధ్యతను తెలియజేస్తూ ఉంది. నేను సగర్వంగా చెప్పుకోగలను, నాకు గంజి గురించి తెలుసు, బెంజి గురించి తెలుసు. మొగల్తూరులో పిల్ల కాలంలో ఈదేను, పసిఫిక్ మహాసముద్రంలో స్క్యూబా డైవ్ కూడా చేశాను. అదే ఊళ్ళల్లో గాలి పటాలు ఎగరేశాను. న్యూజిలాండ్ లో గాలిలోంచి కిందకి జంపు చేశాను, స్కై డైవ్ చేశాను. మొగల్తూరు నుంచి ఒక్కొక్క చిన్న పట్టణం, ఒక్కొక్క పల్లెటూరు, ఒక్కొక్క పట్టణం, నగరాలు, మహానగరాలు, అంతర్జాతీయంగా న్యూయార్క్, లండన్, లాస్ ఏంజలస్ ఇలాంటివన్నీ కూడా తిరిగాను. అంటే జీవితంలో ఈ అంచు నుంచి ఆ అంచు వరకు, ఈ దశ నుంచి ఆ దశ వరకు, ఈ కోణం నుంచి ఆ కోణం వరకు అన్నీ తెలిసి వచ్చినటువంటి అదృష్టం నాకు దక్కింది. జీవితంలో నేను ఏలేదు. అందుకనే ఈ రోజున నేను ఎక్కడ నివసిస్తున్నానో, ఎలా ఉన్నానో కాదు, నా మనసు ఎప్పుడు కూడాను కృతజ్ఞతాభావంతో తల్లడిల్లిపోతుంటుంది. ఎనీ ఫంక్షన్ కి, సినిమా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది, ఏంటి ప్రేమ, అల్లంత దూరంలో ఉన్నారే, ఆ మార్గంలో ఉన్నారే, వాళ్ళందరికీ
మరిన్ని వివరాలను అక్కడే ఉన్న మా ప్రతినిధి
సాక్షి. పార్గంలో జాయిన్ రాసుకోండి సార్, పార్గం లేదు పార్గం రాసుకోరు కానీ పార్కన్ పార్కన్ లేదు సార్ జాయిన్ రాసుకోరు.
బ్యారికేడ్స్ మీద వాటి మీద ఎక్కకుండా కొంచెం సమయం పాటించాలి. రైట్, సో ఈ సందర్భంగా అమ్మతో చెప్పాను, అమ్మా ఈ రకంగా నన్ను రాజకీయాల్లోకి విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ప్రజానీకం నుంచి పిలుపు వచ్చింది, ఆహ్వానం వచ్చింది, వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు తప్పదంటావా? టీవీలో చూస్తుంటే గనక పరస్పరం దూషించుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు తప్పు పడుతూ ఒకళ్ళొకళ్ళు కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా ఎవరితోటి ఒక మాట అనిపించుకోలేదు, ఎంతో క్రమశిక్షణతో నువ్వు ఇది కావాలా అని అడిగింది. లేదమ్మా, జనం పిలుపు, ప్రజల ఆహ్వానం నాకు నిండుగా మెండుగా ఉంది. నాకు వాళ్ళ ఆహ్వానమే నా బలం, వాళ్ళ పిలుపే నాకు ఆత్మస్థైర్యం. కాబట్టి వెళ్ళాలమ్మా. అబ్దుల్ కలాం గారు చెప్పారు, సేవా తత్పరత భావం ఉన్నవాడు రాజకీయాల్లోకి రావాలి అని. అది కూడా ఇన్స్పైర్ చేసింది. మరి ఆయనకే అడగపోయావా? నేను నానా మాట అనిపించుకోవడం, ఇలా బురద తల్లించుకోవడం ఎంతవరకు సబబు అని అడిగానమ్మా. ఆయన ఏమన్నారు అంటే, నువ్వు పారదర్శకంగా ఉంటూ ఒక చిత్తశుద్ధితోటి ఒక లక్ష్యంతో ఒక గమ్యం వైపు, అక్కడ ఒక పేదవాడు ఉన్నాడు, పడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా ఆకలి తావులు ఆత్మహత్యలు ఏమిటి అది గుర్తు చేసుకుని నువ్వు నీ మార్గం వైపు ఇంకేమీ వినకుండా నువ్వు వెళుతూ ఉండు, వాడికి చేయుతనివ్వడానికి నీ చేయి చాపుతూ వెళుతూ ఉండు. ఎవరు ఎన్ని మాటలు అన్నా, ఎవరు ఎంత బురద తల్లాలని చూసినా అవి నిన్ను తాకవు, నేను ఏమీ చేయలేవు, నీ దారిని అడ్డుకోవు అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. అదే మాట అమ్మతో చెప్పాను. అయితే నీ ఇష్టం నాన్న, కాకపోతే నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు, ఒక్కడివే ఒక్కడనే చేయగలనమ్మా. అంత పెద్ద సింధు ఒక బిందు మొదలైంది, అంత సింధు ఒక బిందుతోనే మొదలైంది. మహాప్రయాణంలో వేసేది మొదటి అడుగు మాత్రమే. ఈ ప్రయాణంలో వేసే అడుగులు ఒక గొప్ప మార్పుకి, ప్రజాజీవితంలో ఒక సంతోషాన్ని తీసుకురావడానికి. ఇది నాంది కావాలి, శ్రీకారం కావాలి అని అనుకున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుంది అంటూ భరోసా ఇస్తున్నారు ఈరోజు మీ జేజే ధ్వనాల మధ్య మీరందరూ కూడాను. ఈరోజు కిక్కిరిసిన ఈ జన సంద్రం జన సంద్రం మధ్యలో చెబుతున్నాను, వెంకటేశ్వర స్వామి పాదాల సమక్షంలో చెబుతున్నాను, రావాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళటమే, దాంట్లో ఇంకా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడటం లేదు. మీరందరూ ఎన్నుకున్నది మీకు నాయకుడు కావాలని కాదు, మీకు సేవకుడు కావాలని. మీరందరూ సేవకులు, మీరెన్నుకున్న సేవకుడు నేను. రాజకీయాలు వేరు, సేవలు వేరు అయిపోయిన ఈ తరుణంలో సేవే ప్రధానం, అధికారం తర్వాత అక్కర్లేదు. ప్రజాసేవ చేయటంలోనే మన పరమావధి, అదే మన ఎయిమ్. రాజకీయాలకు గౌరవం తీసుకురావటం మన ప్రధాన లక్షణం. గత వైభవం రాగలిగితే అంతకంటే అదృష్టం ఏం కావాలి? దానికోసం కూడా మనందరం ప్రయత్నిద్దాం. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత తప్పు పట్టినా, ఎంత కించపరచాలని చూసినా అందరికీ సమాధానం సేవ, సేవ, సేవ. ఈ క్షణాన అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అందరూ పార్టీ ఏమిటి, పార్టీ విధి విధానాలు ఏమిటి, పార్టీ పేరు ఏమై ఉంటుంది అని ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. మనం ప్రజాసేవ చేయడానికి మరింత ఎక్కువ ఆస్కారం మనం పొందడానికి ఒక వేదిక కావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఇండిపెండెంట్ గా నేను, ఇండివిజువల్ గా నేను ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించాను మీ మీద నమ్మకంతో. అందులో పొందే తృప్తి అంతా ఇంత కాదు. అదే మరింత విస్తృతంగా చేయాలంటే ఒక వేదిక కావాలి, ఒక సపోర్ట్ కావాలి, ఒక ఆలంబనం కావాలి. అదే ఈ రాజకీయ వేదిక. దానికి గాను ఒక పార్టీ కావాలి, దానికి గాను కొంతమంది మేధావులు మనతో చేరాలి. దానికి అండగా మీరందరూ కూడా ఈ సేవకు నమ్ముకుని మీరందరూ కూడా సేవకులై రావాలి. ఈ రోజున ఆ పార్టీ పేరు ఆవిష్కరించేది మొదటి అంకం అయితే, పతాక ఆవిష్కరణ జరిగేది చివరిలో. ఈ యొక్క పేరుని ఆవిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఇక్కడ విచ్చేశారు. వారిలో నుంచి కొంతమందిని మేము పికప్ చేసి వారి ద్వారా ఈ రోజున పేరు ఇనాగరేట్ చేయబోతున్నాం. సో మా సోదరులకి అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకురమ్మని, ఈ పార్టీ ఆవిష్కరించడానికి సమాయత్తం అవుతుంది. ఈ పార్టీ లక్ష్యం సామాజిక న్యాయం చేయటం. ఎంతో మంది ఉన్న వాళ్ళకి ఇన్ని అవకాశాలు, కొద్ది మంది ఉన్న వాళ్ళకి ఎన్నో అవకాశాలు. ఇది ఎక్కడో బ్యాలెన్స్ చేయాలి. ఈ సమాజానికి, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కావాలి, ప్రతి ఒక్కరి మేధస్సు కావాలి, ప్రతి వాళ్ళ ఇన్పుట్స్ కావాలి. ప్రతి వాళ్ళు ఇందులో భుజం కాస్తేనే నిజమైన ప్రజాసేవ జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ చేయడానికి ఈ రోజు మేము సమాయత్తం అవుతున్నాం. అలాగే పార్టీ విధి విధానాలు, ఇప్పుడే పుట్టిన పార్టీ పూర్తి స్థాయిలో విధి విధానాలు అన్నది నేను ఒక్కడి తీసుకునే విషయం కాదు. ఇది ఈ పార్టీ అంతర్గతంగా వ్యక్తి స్వామ్యం ఉండదు, ప్రజాస్వామ్యం కూడా ఉంటుంది పార్టీలో. ఇది ప్రజాస్వామికంగా ఉంటుంది, లౌకిక విధానం కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ఆవిష్కరించే ముందు చెప్తున్నాను, ఇది ప్రజల పార్టీ, ప్రజల గుండెల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల మేధస్సుల నుంచి ఉద్భవించిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ప్రారంభించబడిన పార్టీ. ఇది కర్షకుల పార్టీ, కార్మికుల పార్టీ, మహిళా శక్తి, యువశక్తి పార్టీ, సామాజిక న్యాయం చేసే పార్టీ. అలాగే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలకు ధీటుగా నిలబడేలాగా సత్తా చూపించుకునే, ఆర్థిక వనరులు సమకూర్చుకునేటటువంటి ఒక ప్రగతి పదం వైపు వెళ్లే పార్టీ, అభివృద్ధి పదం వైపు వెళ్లే పార్టీ, మోడర్నైజేషన్ ఆధునీకరణ వైపు వెళ్లే పార్టీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూపించే పార్టీ, వెరసి రానున్న ఫ్యూచర్ లో సంతోష ఆంధ్రప్రదేశ్గా, చిరునవ్వుల ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా ప్రతి ఒక్క రాష్ట్రానికి, మన దేశంలో యావత్తు ప్రపంచ దేశాలకు కూడా తెలియజెప్పే పార్టీ అవ్వాలని, దానికి మీ అందరి సహకారం ఉంటుందని, మీరందరూ దానికి వెనకాల పిల్లలసలాగా ఉంటారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ పార్టీ పేరుని ఈ సందర్భంగా ఆవిష్కరించడానికి సమాయత్తం అవుదాం. మన పార్టీ పేరు చెప్పుకుందామన్న ఎన్ని అడ్డంకులు, సో ఫస్ట్ పార్టీ పేరు మీ అందరి సమక్షంలో అనౌన్స్ అయిన తర్వాత బేసిక్ గా స్థూలంగా విధి విధానాలు పట్ల పూర్తి స్థాయి సూక్ష్మ స్థాయి కాకపోయినా నా విజన్, నా మిషన్ ఇలాగ ఉండాలి అని నా మదిలో ఉన్నటువంటి కోరికను నేను మీ ముందు ప్రకటించుకుంటాను. ఆ తర్వాత పతాకావిష్కరణ. నేను విదేశాలకు వెళ్ళినప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది, విదేశాలలో ఆ రోడ్లు గాని, ఆ మౌలిక సదుపాయాలు గాని, విద్యా వైద్య విధానంలో వాడు పొందే లబ్ధి గాని, ప్రతి ఒక్కరూ ఎలాంటి భేదాలు లేకుండా సిటీస్ దగ్గర నుంచి అక్కడుండే టౌన్స్ విలేజ్ వరకు కూడాను ఒకే రకమైనటువంటి ఆరోగ్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు వాళ్ళకు ఉన్నాయే, వాళ్ళంతా పీస్ఫుల్ గా ఉన్నారు, మనకేంటి ఇలా ఉంటుంది, భగవంతుడు ఏమైనా విదేశీయుల పక్షపాత అనిపిస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే ఆ భగవంతుడు మన పక్షపాతి. ఎందుకంటే ఇక్కడ ఈ మన ఆంధ్రప్రదేశ్లో సహజ వనరులకు, మానవ వనరులకు ఏ మాత్రం కొదవ లేదు, ఆయన మనకేమీ తక్కువ చేయలేదు. జీవ నదులు ఉన్నాయి, జలాలున్నాయి, ఖనిజాలున్నాయి, అడవి సంపద ఉంది, అన్ని రకాల వనరులు మనకి నిండుగా పుష్కలంగా ఉన్నాయి. అలాగే మానవ వనరుల విషయానికి వస్తే ఇక్కడ ఉండే యువశక్తికి ఆలోచన శక్తి అద్భుతం, ఏదైనా సాధించాలన్న ఆవేశం ఎక్కువ, చిత్తశుద్ధి ఎక్కువ, కష్టపడే మనస్తత్వం ఎక్కువ. అయితే ఇవన్నీ కూడాను సరైన పద్ధతిలో పెట్టి వాటిని గైడెన్స్ తో నడిపే ఒక శక్తి లేదు పైన, అవన్నీ విచ్ఛిన్నంగా ఉన్నటువంటి మహాశక్తి. దానికి కారణం మన ప్రణాళికలు. ఆ ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పద్ధతులు, అక్కడ లోపం ఉంది. వాడిని మోటివేట్ చేయగలగాలి, ఆ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని వాళ్ళకి తెలియచెప్పగలగాలి, దానికి కావలసిన అవకాశాలు ఇవ్వాలి, ఆ లోపాన్ని మనం సరిదిద్దాలి. అలా చేసిన నాడు మనం ఏ దేశాల కంటే తక్కువ కాదు. నేను అలాగే అనుకుని మీ మీద నమ్మకం లేకపోతే గనక బ్లడ్ బ్యాంక్ పెట్టేవనే కాదు, మీ మీద నమ్మకం ఉంది నేను చెప్తే ఈ విచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఈ ఫ్యాన్ యొక్క శక్తి ఒక సంగీతం చేయొచ్చు, ఒకటిగా చేయొచ్చు, తద్వారా మనం సొసైటీ ఏదో ఉందో మనం కృషి చేయొచ్చు, సహాయం చేయొచ్చు అనుకున్నాను, పిలుపునిచ్చాను, మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేశాను. ఈ రోజున రక్తం కొరత లేకుండా చాలా వరకు తగ్గిందని చెప్పేసి మన లెక్కలు చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. దానికి మీరందరూ కూడా ఎక్కడో ఉండి సహాయపడ్డారు. మన దగ్గర శక్తి లేక కాదు, ఆ శక్తిని వినియోగించుకునే ప్రణాళికలు లేక, వాటిని అమలు చేసే విధానాలు లేక. మన పార్టీ ఖచ్చితంగా అలాంటి విషయాల్లో చాలా శ్రద్ధ వహిస్తాం, అదే మన బలం. సో స్నేహితులారా, ఈ రోజున ఈ పార్టీ పేరు అనౌన్స్ చేయడానికి ఒక క్షణం పేరుకు ముందు నోటితో చెప్పమంటారా లేకపోతే స్క్రీన్ మీద చూస్తారా? రైట్, ముందుకొచ్చి మాట్లాడతాను, మీ దగ్గరకు వచ్చి చెప్తాను, మీ హృదయానికి మరీ దగ్గరకు వచ్చి చెప్తాను. ఎందుకంటే ఈ పార్టీ పుట్టింది, పేరు పుట్టింది మీరిచ్చి కాబట్టి. ఏ పేరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి. నన్ను రమ్మని పిలిచింది ఎవరు? ప్రజలు. ఏమి కావాలని కోరుకుంటున్నారు? ప్రజలు మీకు మీరే పరిపాలించుకునే రాజ్యం కావాలని కోరుకుంటున్నారు. మనల్ని ఎవరో ఏలటం కాదు, మనల్ని మనమే ఏలుకోవాలి. మీలోంచి వచ్చినటువంటి ఆ భావం చాలా చాలా కాబట్టి ఆ పెట్టిన పేరు ఎందుకంత తొందర? నేను ఎన్నాను యాంగ్జైటీ ఫీల్ అయ్యాను, ఎన్నాను ఉత్కంఠ లోనయ్యాను, దాంట్లో కొంత అనిపించగలరా? జరుగున్న వారికి వినపడుతుందా? వద్దు చెప్పేస్తారు. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇది ప్రజారాజ్యం.
Come on, come on.